பரிவுராதி கொள்கிறார். பிரபஞ்ச சரித்திரங்களும் தரவுபடுத்தும்னுட்டுவண்டி ఈ నూతన అధ్యాయానికి అంటే మరి ఇదివరకు పరివ్రాతికులు ఉన్నారు కదా, వారు వీరు ఒకటి కాదు. ఇదివరకు సైంటిస్టులు వేరు, ఇప్పుడు సైంటిస్టులు వేరు. ఫారడే టైంలో ఉన్నటువంటి సైన్స్ ఎలక్ట్రిసిటీ లేదు అప్పుడు ప్రపంచంలో ఎక్కడ. ఫారడే మొట్టమొదటి ఎలక్ట్రిసిటీని ప్రపంచానికి అందజేశాడు. అందజేస్తే అది ఎగ్జిబిషన్ స్టాల్లో పెట్టారు. తమాషాగా స్విచ్ నొక్కితే లైట్ వెలుగుతుంది. విచిత్రం అంతే, అది ఇలా ఉపయోగపడుతుందని ఆవిడికి తెలియదు. ఎడిసన్ మెలానా పార్క్ లో స్ట్రింగ్ ఆఫ్ లైట్స్ వెలిగించి చూపించాడు. అమెరికా అంతా తరలి వచ్చింది అది చూడటానికి. అంతే, అది చాలా అందంగా ఉంది అని తప్ప అది ఉపయోగపడుతుందని ఆవిడికి తెలియదు. మొదట రెండేళ్లలో వెలిగించారు లైట్లు. వెలిగిస్తే ఎవరు లైట్లు పెట్టుకోలేదు, షాక్ కొడుతుందని, ముట్టుకుంటే చచ్చిపోతారని. ఇప్పుడున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఎంత తేడా ఉంది? ఉపయోగాలను తేడా ఉంది. ముట్టుకుంటే చచ్చిపోతారు, అదొక విచిత్రమైనటువంటి వస్తువా, దాన్ని ఉపయోగించుకోవటానికి ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు అని అప్పుడు తెలియదు. ఇప్పుడు రాబోయే పరివరాజకులకి, ఇదివరకుటి పరివరాజకులకి అంత తేడా ఉంది. అంచేత పరివ్రాజకులు అనే శబ్దాన్ని విని మీరు మోసపోకండి. ఇదివరకు ఉన్నటువంటి సన్యాసులు, భారతదేశం 1960 సెన్సస్ ప్రకారము 60 లక్షల మంది సన్యాసులు ఉన్నారు భారతదేశంలో. అంటే కాషాయ బట్టలు కడుక్కుని రోడ్లు కట్టుకుని రోడ్డు మీద తిరిగేవాళ్లు అని అర్థం. ఇది కాకుండా అనేక పీఠాలున్నాయి, ముఖ్యంగా శంకరాచార్యులు వారి పీఠాలు. ఏం చేస్తున్నారు వీరంతా? వాళ్ళందరూ నిజంగా ఏదో చేసి ఉంటే ఇక్కడ కూర్చొని మనం ఈ మాటలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దగ్గరికి పోయేవాళ్ళం. ఆ మార్పు మీ వల్ల రావాలి ప్రపంచంలో. అంటే మీరు ఏం చేయబోతున్నారో ఆలోచించుకుని దానికి అసలు మీరు చేస్తున్నటువంటి పనులు ఏ విధంగా అయినా సహాయపడుతున్నాయా అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. ఏం తేడాలు వస్తాయో చెప్పాను కదా. ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ అనేది లేకపోతే ఇప్పుడు బతకలేము. కానీ ఎలక్ట్రిసిటీ ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి ఒక శక్తి మాత్రమే. ప్రకృతిలో ఎన్ని శక్తులు ఉన్నాయి? అనంతమైనటువంటి శక్తులు ఉన్నాయి. నీకు తెలియాలి తప్ప ఆ శక్తుల్ని నువ్వు ఎగ్జాస్ట్ చేయలేవు. పరివ్రాజక స్థితి ఏమిటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి మనకి ఆ క్షణంలో అవసరమైనటువంటి శక్తిని ఇమ్మీడియట్ గా మీరు పట్టుకోగలుగుతారు. గత పరివ్రాజక శిబిరంలో నేను ఏం చెప్తున్నాను అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏ ఉద్దేశంతో వినాలి అన్నది ఇంపార్టెంట్. విషయం అదే కావచ్చు, వినే ఉద్దేశాన్ని బట్టి మారిపోతుంది. అంచేత ప్రశ్న నేనేం చెప్పాను కాదు, మీరు ఏ ఉద్దేశంతో వింటున్నారు. అంటే మీ ఉద్దేశానికి నేను ఒక పేరు పెట్టాను, పరివ్రాజకులు అని. అంచేత పరివ్రాజకులు ఏమి చేయాలి అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. ఏ మానసిక స్థితిలో ఉండాలో మనం మాట్లాడుకుంటున్నాం. 1974-75లో గుంటూరు వచ్చినప్పుడు మా బాబాయ్ గారు అమరేశ్వరరావు గారితో పాటు సినిమాకి వెళ్లాం మేము. హీజ్ ఎ డాక్టర్. సినిమా చూస్తున్నాం, ఆయన చాలా ఎమోషనల్. ఆయన కళ్ళమడ నీళ్లు వచ్చేస్తున్నాయి. సినిమాలో ఏదో హీరోయిన్ బాధపడిపోతుంది, ఏడ్చేస్తున్నాడు ఆయన. ఈ లోపల మేనేజర్ వచ్చాడు లోపలికి. డాక్టర్ గారు మీకు ఫోను, అమరేశ్వరరావు గారికి. మా పిన్ని విసుక్కుంది, ఈయన ఎప్పుడు ఇంతేనే ఇంత వస్తే ఏదో కూడా సినిమా కూడా. మధ్య ఆయనకు ఫోన్ వస్తే ఈవిడ ఎందుకు సినిమా చూడలేదో నాకు అర్థం కాలే, అప్పటికి ఇప్పటికీ కూడా. సరే ఆవిడ విసుక్కుంటోంది, ఆయన వెళ్ళాడు. వెళ్ళిన వాడు పొద్దున్న 3 గంటలకు వచ్చాడు, ఎర్లీ మార్నింగ్. సెకండ్ షోకి వెళ్ళాం మేము, పదో పదిన్నర అయింది. అలా వెళ్ళిపోయిన అతను తెల్లవారు గంట 3 గంటలకు వచ్చాడు. సరే, నాకు అప్పుడు 3, 3:30, 4 అలా రాత్రిలో చదవటం అలవాటు ఆ కాలంలో. చదువుకుంటున్నాను, వచ్చేంటి రామకృష్ణ, ఇంకా నిద్రపోలేదా అన్న. నిద్రపోలేదు బాబాయ్ అన్న. సరే, ఆయనకు అలవాటు నాతో మాట్లాడటం, ఇంపార్టెంట్ కేసులు అవి ఏమైనా వస్తే ఇలా వచ్చింది, సీరియస్గా ఇలా జరిగింది, ఇలా వెళ్ళాను, వాళ్ళెవరు ఇలా అన్నారు, నేనేమో కాదన్నాను, వాళ్ళు ఎండీలు, నేను ఎంబీబీఎస్ని. కానీ నేను వాళ్ళతో చెప్పాను, నీ ఎండీలు అవి ఇక్కడ పనికిరాదు, పేషెంట్ లైఫ్ ఇక్కడ ఉంది, అంచేత నేనైతే ఇదే చేస్తాను అంటే ఎండీలు ఒప్పుకోలేట. ఇప్పుడు పేషెంట్ తనకు బంధువులు డిసైడ్ చేయాలి, ఎండీ మాట వింటారా, ఈ ఎంబీబీఎస్ గారి మాట వింటారా అని. ఎంబీబీఎస్ గారి మాటే వింటా ఉన్నారు వాళ్ళు. పేషెంట్ బతికాడు, తర్వాత చాలా జరిగింది అనుకో కండిషన్. ఇదంతా ఎందుకు చెప్పానంటే, సినిమా చూస్తున్నప్పుడు కూడా ఆయన డాక్టరే చెప్పదలుచుకున్నది, అది ఆ విషయం చెప్పడానికి ఇదంతా చెప్పుకొచ్చా నేను. కానీ ఇప్పుడు సినిమాయే చూస్తున్నాడు కదా, సినిమా చూస్తున్నప్పుడు ప్రాణభిక్ష పెట్టగలిగేటటువంటి అంత అద్భుతమైనటువంటి జ్ఞానవంతుడు సినిమా చూస్తున్నాడు. సినిమా చూస్తుంటే హీరోయిన్ కష్టాలు పడితే ఆయనకి తెలియదా అది యాక్టింగే, నటనే, షూటింగ్ చేస్తున్నారని. అంచేత నిత్య జీవితంలో మీరు ఇన్వాల్వ్ కావచ్చు ఇమోషనల్ గా కూడా, ఎక్కడిగా. కానీ ఒక్క క్షణంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది, మొత్తం ఇరిపోయింది. ఇది ఎంత ఇమోషన్ పోయి, ఈ నటన పోయి, ఎంత పోయి, ఏ రోజు వచ్చేసింది. అలాగా మీ మెయిన్ రోల్ ఎప్పుడు పరివరాజకులుగా ఉండాలి, మీరు ఏదైనా చేసుకుంటూ ఉండండి. అంతే తప్ప నేను ఎప్పుడు పరివరాజకులుగా ఉంటాం అన్నది ప్రకృతి ఒప్పుకోదు. ప్రకృతి యొక్క నియమం అది, అనుక్షణం ఎవరు ఏమీ ఎలాగో ఉండగలరు. సూర్యుడు కూడా ఆఖరికి మారుతూ ఉంటాడు, 12 రకాలుగా మారుతూ ఉంటాడు అన్నదే ఆస్ట్రాలజీ. సూర్యకిరణ విజ్ఞానమే ఆస్ట్రాలజీ అంతా. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి. సూర్యుడి యొక్క ఓం మిత్రాయ నమః దగ్గర నుంచి, ఓం భాస్కరాయ నమః వరకు ఉండేటటువంటి ఆ 12 శక్తి కిరణాలు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటాయి. ఈ 12 శక్తి కిరణాలు కూడా 9 గ్రహాలుగా మనం తీసుకుంటాం, గ్రహిస్తూ ఉంటాం. ఇవి 9 ప్లానెట్స్, అవి 12 కిరణాలు, లేకపోతే శక్తులు, లేకపోతే భావాలు, లేకపోతే ఇళ్ళు, లేకపోతే రాసులు, ఏదైనా పేరు పెట్టుకోండి. మీరు ఏ భావములో ఈ గ్రహాలు తిరుగుతూ ఉంటాయో ఆ విధమైనటువంటి ఇమోషన్స్ మీకు వస్తూ ఉంటాయి. ఎర్ర కళ్ళజోడు పెట్టుకుని నేను కూర్చున్నాను ఇక్కడ, అక్కడ ఎర్రగా కనిపిస్తుంది నాకు, కనిపించట ఎర్రగానే కనిపిస్తుంది నాకు, కానీ నాకు తెలుసు అది ఎర్రగా లేదని. ఎలా ఉంది అది? తెల్లగా ఉంది. కానీ నాకు ఎర్రగా ఎందుకు కనిపించింది? ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకున్నాను కనుక. ఈ కళ్ళద్దాలు మీరు తీసివేయలేరు, అసంభవం అది. ప్రకృతిలో మీరు ఉన్నంత వరకు ఈ 12 రకాలైనటువంటి భావాలు తిరుగుతూనే ఉంటాయి. భావాలు అంటే రాసులు జ్యోతిష్ శాస్త్రంలో. కానీ మీరు ఏం చేయగలరు? ఈ రంగు కళ్ళద్దాలను నేను పెట్టుకున్నాను గనక ఏడు చేస్తున్నా, అక్కడి నుంచి కాలు వస్తే ఈ కళ్ళద్దం తీసి పక్కన వెళ్తాడు వాడు పరివరాజకుడు, ఆ పని చేసేస్తాడు. ఏ పని? ఆ పని చేస్తున్నప్పుడు ఈ కళ్ళద్దాలు అడ్డురావు. అంతేగా, కళ్ళద్దాలు అడ్డొస్తే వాడు ఆ స్థితిలో లేడు. ఏ స్థితిలో? సత్యాన్ని దర్శించగలిగేటటువంటి స్థితిలో లేడు. ఇది పరివ్రాజకులుగా మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఎన్ని రకాలుగా చెప్పినా చివరికి ఎక్కడికి వస్తాం మనం? మళ్ళా ఈ ప్రకృతిలోనే ఈ సూర్యుడి దగ్గరికే వస్తాం మనం. కానీ పరివ్రాజకుడుగా మీరు చూసేటటువంటి భావం మారుతుంది. బాహ్య జగత్తులో మనం ఎస్ట్రాలజీ నేర్చుకుంటూ ఉంటే నీకు ఏది లాభమో ఆలోచించుకోవటం మొదలు పెడతావు. పరివ్రాజకుడు వాడికేది లాభం ఆలోచించాడు, ప్రకృతి ఏమి చేస్తున్నదో అది కరెక్ట్ అంటాడు. నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. రామకృష్ణ పరమహంస ఒక చెప్తూ ఉండేవాడు, నదిలో ఓ పడవ వెళ్తుంది, వర్షం మొదలైంది, ఏమవుతుంది, కుంభవృష్టి కురుస్తుంటే పడవలో నీళ్లు చేరుతున్నాయి. నీళ్లు చేరుతూ ఉంటే పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా పడవలోకి చేరినటువంటి నీళ్లు తోడిపోసేస్తున్నారు. వాళ్ళ మగ్గో ఏదో పెట్టుకుని బయటకు పోస్తున్నారు. ఒక సన్యాసి ఉన్నాడు అందులో, వాడేం చేస్తున్నాడు, నదిలో ఉన్నటువంటి నీళ్లు తీసి లోపల పోస్తున్నాడు. భారతదేశంలో కాషాయ బట్టలకి చాలా విలువ ఉంది అని చెప్పి రౌడీ ఏం మాట్లాడలేదు. సరే, కాసేపటికి వర్షం ఆగింది. వర్షం ఆగిపోయాక మిగిలిపోయిన నీళ్లు పర్వాలేదు కదా, ఇంకా ములగదగా పడవ ఇంకా నీళ్లు పట్టలేదుగా ఊరుకున్నారు అందరూ. వీడేం చేయటం మొదలెట్టాడు, మిగిలిపోయిన నీళ్లున్నాయే ఆ నీళ్లు బయట పూస్తున్నాడు. అదే తిక్కంటే అన్నారు వాళ్ళు. కానీ తిక్క మంది వాడిది కాదు, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, పడవలు నీళ్లు నింపుతోంది, మరి నువ్వేం చేయాలి, నింపాలి. వర్షం ఆగిపోయింది అంటే ప్రకృతి ఏం చేసింది, వర్షం ఆపేసింది కదా. సూర్యకిరణాలు అప్పుడు ఏం చేస్తాయి, నీటిని ఆవిరిగా చేసి పంపించేస్తాయి కనుక అది కథ. ఆ కథ అర్థం అవ్వాలి. మరి అది చేస్తున్నాం, కష్టాలు వస్తాం మనం ఏమని ప్రార్థన చేస్తాం, కష్టాలు పోవాలి అని ప్రార్థన చేస్తాం. అంటే మీరు పరివ్రాజకులు కారు, మీకు ఏమీ అర్థం కాలేదు పరివ్రాజక వృత్తి అంటే ఏమిటో. అందుకని కుంతిదేవి నాకు కష్టాలు కావాలని అడిగింది. కష్టాలను ఉంది కనుక ఆవిడ, సుఖాల్లో ఉండుంటే ఆవిడ సుఖమే కావాలని అడుగుండేది. మళ్ళీ అది మనం పట్టుకోం, ఇంచేత మన కళ్ళద్దాలతో చూస్తామే తప్ప కుంతిదేవిని మన కళ్ళద్దాలతో చూస్తాం, ఆఖరికి శ్రీకృష్ణుని కూడా మన కళ్ళద్దాలతోనే చూస్తాం. ఎవడికి వాడే, అందుకే క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వాడికి కృష్ణుడు అసలు నచ్చాడు. వాడు చెప్పేటటువంటి క్రిటిసిజమ్స్ జవాబు చెప్పలేక నోరు మూసేసుకుంటాం, గాని కృష్ణుడి మీద మనకున్నటువంటి కళ్ళద్దం మారదు. కానీ జవాబు చెప్పలేము. వాళ్ళు అడిగే ప్రశ్నలకి చాలా మంది మనల్ని అడుగుతారు కాలేజీలో, అక్కడ ఇలా అన్నారండి వాళ్ళు, మరి దీనికి ఏం జవాబు చెప్పాలి అని. ఇంచేత పరివ్రాజకం అనేటటువంటి మనోస్థితిని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏమిటి ఆ మనోస్థితి, మానవ జీవితం యొక్క లక్ష్యము పరిపూర్ణముగా అర్థం చేసుకున్నటువంటి వాడు పరివ్రాజకుడు. మానవ జీవితం యొక్క లక్ష్యంలో మీరు మళ్లీ గుర్తుంచుకోండి, మీ లక్ష్యం గురించి నేను మాట్లాడటం లేదు, వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాల గురించి మాట్లాడటం లేదు. ప్రకృతిలో వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు ఉండనే ఉండవు, గ్రూపే, రాసులే. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, రాశి మీన్స్ గ్రూప్. జ్యోతిష్ శాస్త్రంలో ఇవి 12 రాసులు ఉన్నాయి. మరి 12 రాసులైనా ఉంటాయి, హోరాల కింద మార్చుకుంటే 12 2 24 అవుతాయి, ద్రేకాణ కింద మార్చుకుంటే 12 3 36 అవుతాయి, పెరిడిగ్రీ మార్చుకుంటే 360 రాసులు అవుతాయి. మీ చేతిలో ఉంది ఆ డివిజన్, మీ ఇష్టం అది ఎలా మార్చుకుంటారు. ఇందులో ఏది పవర్ఫుల్ మాస్టర్? స్కేల్. స్థలం కొనాలి, మిల్లీమీటర్స్ లో మీరు కొలవటం మొదలెట్టారనుకోండి, కొలవండి. వెంకటేశ్వర ఆపనే చేశాడేమో నాకు పెద్ద డౌట్. మిల్లీమీటర్స్ లో కొలిస్తే ఎప్పటికవుతుంది? ఇంచేత దేన్ని దేంతో కొలవాలి? అవసరాన్ని బట్టి స్కేల్ తప్ప, స్కేల్ ని బట్టి అవసరం మారదు. అది అర్థం అవటలే మనుషులకి. అన్నిటికీ ఒకటే స్కేల్. ఏంటి స్కేల్ మనం పెట్టేది? డబ్బు. ఇది చేస్తే నాకేం లాభం? చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను, ఇది చేస్తే ఏం లాభం? ప్రశ్న అడగాలి. అదే ఎప్పుడు ఆ స్కేల్ ఉపయోగించుకోవలసినప్పుడు. కానీ అదొకటే స్కేల్ లేదు. మా పాపకి నేను చాక్లెట్లు కొనిస్తాను అన్నప్పుడు ఎందుకు కొనివ్వాలి అని అడిగితే జవాబు లేదు. జవాబుందా? అందరూ కొంటున్నారు కనుక నేను కొంటున్నాననే వాడు చెప్పగలడు తప్ప, అక్కడ స్కేల్ ఏంటి? ప్రేమ కదా. ఇలాంటి స్కేల్స్ 12 మాత్రమే ఉన్నాయి మానవ జన్మలో. వాడు విశేశ్వరుడు కావచ్చు, దేవఋషి కావచ్చు, అంగుళీమాలుడు లాంటి పరమ క్రూరుడు కావచ్చు, 12 రకాలైనటువంటి స్కేల్స్ ఉన్నాయి. వాటినే భావాలు అని కూడా అంటాం. మొదటి భావము, రెండవ భావము, మూడవ భావం. భావము అంటే ఫీలింగ్స్, ఇమోషన్స్, హృదయగతమైనటువంటి భావనలు. భ భావనలు మనస్సుకు సంబంధించినవి కాదు, హృదయానికి సంబంధించినవి. మన యొక్క శరీర శాస్త్రంలో హృదయం ఏ గ్రహానికి ప్రతీక? సూర్యుడికి ప్రతీక. ఇంకేత ఇవంతా మీ మనసులో మెదలాలి. ఒక్క పాయింట్ అలా కదిపితే మీరు ఇది మొత్తం ఊహించేసుకోగలగాలి. సూర్యుడు ద్వాదశ రాశులు అని చెప్పి ఊరుకుంటే ఇంకా తర్వాత ఇవంతా మీరు ఎక్స్పాండ్ చేసుకోగలగాలి. మీరు చెప్పండి మాస్టర్, నేను చెప్తా, నాకే అభ్యంతరం లేదు కానీ అది మీకు ఉపయోగపడదు అని చెప్పి పరివ్రాజకులుగా ఇది అర్థం అవ్వాలి మీకు. ఒక మాట మననము చేస్తూ ఉంటే ఇంత వస్తుంది. ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను? పరివ్రాజకుల యొక్క మనోవృత్తి ఎలా ఉండాలి అని చెప్తూ జ్యోతిష్ శాస్త్రము దానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పాను నేను. అంతే మాట, దాన్ని మననం చేసుకుంటున్నా ఎలా ఉపయోగపడుతుందో. ఇలా ఉపయోగపడేటటువంటిదే కదా మీకు వచ్చేటటువంటి జ్ఞానము. ఇలా స్కేల్స్ ఉపయోగించుకుని ఎవరు కూర్చోండి అక్కడ. అంచేత ఈ జ్ఞానాన్నే వేదం అంటాం. అంచేత సూర్యుడికి వేద విజ్ఞానానికి సూర్యకిరణానికి తేడా లేదు, పేరు మారుతుందంతే. ఇలా మననం చేసుకోగలగటం, నేర్చుకోవటము పరివరాజిక మనోవృత్తిలో మెయిన్. ఇలా మననం చేసుకోలేని వాడు పరివరాజకుడిగా కాలేదు. ఇంచేత ఈ మననం చేసుకుని ఎక్కడికి వెళ్తున్నాడు వాడు? ట్రూత్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నాడు. సత్యాన్ని వాడు డైరెక్ట్ గా ఇప్పుడు గ్రహించలేడు కానీ అంతర్దృష్టితో పట్టుకోగలడు. బాహ్య జగత్తులో అందరికీ ఎలా కనిపిస్తుందో వాడికి అలాగే కనిపిస్తుంది. అది అర్థం చేసుకోండి. చేత ఈ పరివరాజకులుగా మారటానికి, ఈ విధమైనటువంటి పరివరాజకుల్ని తయారు చేయటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నాకు తెలిసి ఇలాంటి ప్రయత్నాలు ఎక్కడ జరగటం లేదు. నాకు తెలిసి జరుగుతూ ఉండుంటే ప్రపంచంలో తల జరుగుతాయి మనకి తెలియకుండా. ఈ విజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు మనుషులు, అది వేరే విషయం. సోలార్ సిస్టమ్ ఉంది, అది ఉంది, వేద విజ్ఞానం ఉంది, ఏది అది ఖండింపబడి చెప్పబడుతుంది తప్ప అఖండముగా ఒకదాని నుంచి ఒకటికి వెళ్ళగలిగేటటువంటి ఆలోచన సరళి నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. అంటే పరివ్రాజకులు అంటే టొటాలిటీ, పరిపూర్ణత్వము. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనేటటువంటి మానసిక స్థితి. అంటే ఏది చూసినా అదే గుర్తిస్తుంది. కొంగలు ఎగురుతూ ఉంటే వెనకాతల బ్యాక్గ్రౌండ్ లో నల్లటి మేఘం ఉండి రామకృష్ణ పరమహంస 3 రోజులు ఆ నుంచి ఉండిపోయాడు, సమాధి స్థితి గడిపోయాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం డైరెక్ట్ గా సాయిబాబా నుంచి చూస్తున్నాం లైఫ్ సైజ్ లో. ఆయనేం కనిపించటంలే, మన కోరికలు కనిపిస్తున్నాయి. ఎవరికి సాయిబాబా కనిపించటంలే. సాయిబాబా ఇంతమంది కనిపిస్తూ ఉంటే అసలు ప్రపంచం ఇలా ఉండుండేది కాదు. ఏం కనిపిస్తుంది అక్కడ? దీని ద్వారా నా కోరికలు ఎలా తీరుతాయి, ఎలా కాకా కొట్టచ్చు, ఏ నామాలతో ఆయన కాకా కొడదామా, లేకపోతే 108 నామాలతో కాకా కొడదామా, ఇంకో డ్రెస్ ఏదైనా వేస్తే ఇంకా అందగాడు అని మనం చెప్పుకుంటూ ఉంటే అందంగా ఎలా ఉంటాడు? గడ్డం అది పెట్టుకుని అందమేంలే, కానీ అందంగా కనిపిస్తాడు మీకు. ఇంచేత నేను మన కోరికలు తీసుకున్నవాడు ఎవడైనా అందంగానే కనిపిస్తాడు. మీరు అది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా వాడు ఎవడైనా కావచ్చు, మీకు అందగాడేవాడు. అది మీకు అర్థం అవ్వాలి పరివరాజకులుగా. అది రైటా తప్ప అలా చేయొచ్చా? జడ్జ్ నాట్ ద కీబీ జడ్జ్డ్. ఇంకోళ్ళని నువ్వు జడ్జ్ చేయబాక. మనం మనం అర్థం చేసుకోవటానికి, పరివరాజక మానసిక స్థితి అర్థం చేసుకోవటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నానంతే. అంటే ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన సంపన్నుడు నా ఫోటో ఎక్కడుంటే అక్కడ నేనే ఉంటున్నాను అని చెప్తూ ఉంటే, నేనే ఉంటున్నాను అని నిరూపించగలిగినప్పటికీ కూడా ఆయన అక్కర్లే మనకి. వీ డోంట్ వాంట్ హిమ్. రేపు ఈ కుక్క బొమ్మ అక్కడ పెడితే మీ కోరికలు తీరిపోతాయని నేను చెప్పి గ్యారంటీ ఇస్తే ఏం చేస్తారు మీరు? ఆనెస్టీగా చెప్పుకోండి, అది నేను చెప్పానని మీరు చెప్పక్కర్లే. గ్యారంటీగా మీరు కుక్కనే పూజిస్తారు. అందులో నేను చెప్తాను ఎంత అందవికారంగా, ఎంత గజ్జిగా, ఎంత రోగగ్రస్తమైనటువంటి కుక్క బొమ్మ మీరు పెట్టుకుంటే మీ కోరికలు అంత తొందరగా తీరుతాయి. ఏం చేస్తారు? పోటీ పడతారు. చెబట ఆయన నేనే, లేదో పాటను చూసేలా నాకు గుర్తు రావటం లేదు. ప్రశ్న అది ఆ దృష్టి మారాలి. పరివరాజక దృష్టి అంటే ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. మీరు బయటపడితే చాలు, పక్కవాళ్ళని తిట్టక్కర్లే. ఎందుకంటే పక్కవాడిలో మీకు దోషం కనిపించిందంటే అసలు మీరు గంగలో దిగిపోయినట్టే, ఫినిష్. యు ఆర్ డూమ్డ్. ఇంకా నువ్వేమీ చేయలేవాడని. పక్కవాళ్ళని సరిదిద్దటం అనేది పరివరాజక మనోవృత్తి కాదు. లైట్ నువ్వు ఎలా జీవించాలో చెప్పదు, ఎలా జీవిస్తున్నావో చెప్తుంది. లైట్ వేసామనుకోండి, లైట్ వేస్తే ఏం చేస్తున్నావో అది కనిపిస్తుంది, అంతేగా. కనిపించాక మారవలసింది ఎవరు? లైట్ మార్చదు మిమ్మల్ని. ఆ లైట్లో మీకు తెలుస్తుంది ఇలా వెళ్తే ప్రమాదం అని. చీకట్లో మీరు నడుస్తూ వెళ్ళిపోతున్నారు, ముళ్ళకంచి ఉంది అక్కడ. చీకట్లో నడుస్తూ ఉంటే ఏమవుతుంది? గ్యారంటీగా ముళ్ళకంచి మీద పడతాం. లైట్ వచ్చింది, ముళ్ళకంచి కనిపిస్తోంది, అయినా నువ్వు అలాగే వెళ్ళావనుకో, అంటే అర్థం ఏంటి? రెండు, నువ్వు ఎంత బానిసలైపోయావు అంటే తాగుడు వద్దురా బాబు అంటే తాగుతాడు పాప వాడు, మనస్ఫూర్తిగా వాడు ఒట్టేసుకుంటాడు తెలుసా, నేను తాగను ఇంకా. ఆ మాట అన్నప్పుడు వాడు నిజంగా మనస్ఫూర్తిగా ఇంకా వాడు ఎంత ఆవేదనతో వేసుకుంటాడో ఆ ఒట్లన్నీ. మళ్ళా కానీ మనము ఆ పనే చేయటం లేదా? ఆ తాగుబోతుగాడు చేసిన పని అదే చేస్తున్నాను. ఇది కాదయ్యా బాబు, మీరు ఈ దారి మట్టి వెళ్ళాలి అంటే కాదు, నేను అదే దారి మట్టి వెళ్తాను. వెళ్ళు, తప్పులేదు. కానీ నేను చేస్తున్నది సాధన కాదు, నేను చేస్తున్నటువంటిది భక్తి మార్గము కాదు, నేను చేస్తున్నటువంటిది పరివరాజకుల యొక్క మనోమార్గం కాదు. అందరూ ఎలా జీవిస్తున్నారో నేను కూడా ఖచ్చితముగా అలాంటి బలహీనతలతోనే జీవిస్తున్నాను అని గుర్తించగలిగేవాడు పరివరాజకుడు. ముందు ఏది కరెక్ట్ చేయాలో అది తెలియాలి మనుషులకి. ఏది కరెక్ట్ చేయాలో అది చేయకుండా మిగతా దాన్ని సవరిస్తూ కూర్చుంటే ఎలా లాభం? చేత ఏంటి పరివరాజకుడికి అర్థమవుతుంది? పరిణామ క్రమాన్ని నేను పరిపూర్ణముగా అర్థము చేసుకొనగలిగితే నా జీవిత విధానము ఖచ్చితముగా ఇతరుల జీవిత విధానముతో భిన్నముగా ఉండి తీరుతుంది, ఉండి తీరాలి. అదంతే మాస్టర్ ఒక డ్రెస్ చెప్పేయండి, మేము డ్రెస్ చేసేసుకుంటాం. పిలక పెట్టేసుకుని, బొట్టు పెట్టేసుకుంటే హిందూ, గుండు గీం చేసుకుని, గడ్డం పెంచుకుంటే ఎవడు వాడు? గడ్డం పెంచుకోవాలి, గుండు గీయించుకోవాలి, గడ్డం పెరగాలి, వాడెవడు? ముస్లిం. టోపీ పెట్టుకుంటాం, ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం, క్రిస్టియన్. డ్రెస్సే తప్ప ఇంకో గుర్తింపు ఏదైనా ఉందా మనకి? ఇంకా ఏ స్థితికి దిగజారిపోయామో తెలుసా? అన్ని ధర్మాలు ఒకటే చెప్తున్నాయని. అంతకంటే పెద్ద మూర్ఖత్వం నేను ప్రపంచంలో ఎక్కడా వెళ్ళా, ఎక్కడా వెళ్ళాను నేను. అది అన్ని ధర్మాలు ఒకటే అవుతే ఇన్ని ధర్మాలు ఎందుకుంటాయి? ధర్మాలన్నీ ఒకటి కాదు, మతాలన్నీ వేరువేరుగా ఉన్నాయి. ధర్మం ఒకటిగా ఉన్నది అన్నది పరివరాజకుడికి తెలియాలి. మనం ఇప్పుడు చెప్పుకున్న ధర్మాల గురించి కాదు, మతాల గురించి, కానీ అదే ధర్మం అనుకుంటాం మనం. కొట్టుకు చేస్తాం, కొట్టుకు చావండి మీరు కూడా. అంటే ఎక్కడున్నాం మనం? మనుషులందరూ ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. గొప్పగా ఏం చెప్పుకుంటున్నాం? పరివరాజకులు అని చెప్పుకుంటున్నాం. జర పరివరాజకుల యొక్క మనోస్థితిని చెప్తున్నాను నేను. సూర్యకిరణ విజ్ఞానం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, సూర్యకిరణ విజ్ఞానం లాగే జీవిస్తూ ఉంటాడు ఆ భావాలతోనే. కానీ వాడికి తెలుసు ఈ భావాతీతమైనటువంటి స్థితిలో ఉన్నదే కరెక్ట్ అని. ఈ రంగు తీసేయాలి. అంచేత జ్యోతిష్ శాస్త్రము రంగుల గురించి చెప్తుంది తప్ప రంగులకి అవతలు ఉందని చెప్పదు. అవి ఇదేం చెప్తున్నది? పరివ్రాజకుల యొక్క మనోభూమి గురించి డిస్కస్ చేస్తూ చెప్తున్నాను. ఇదంతా బేసిక్ గా దేని గురించి మనం మాట్లాడుకుంటున్నాం? మానవ శరీరధారి అయినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశ్యంతో మానవ శరీరాన్ని తనకు తాను నిర్మించుకున్నాడో అది తప్ప నువ్వు ఏదైనా చేస్తున్నావు. తపస్సు చేసినా తప్పు చేస్తున్నావు నువ్వు. రావణాసురుడు తపస్సు చేశాడు, ప్లస్ రావణాసురుడు యొక్క తపస్సు యొక్క క్వాలిటీ నారదుడికి కూడా లేదు. తపస్సులలో అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవడంటే రావణాసురుడు. అందులో డౌటే లేదు. పండితుల్లో అద్భుతమైనటువంటి వాడు ఎవడంటే రావణాసురుడు. కానీ వాడు ప్రకృతి నియమానికి అనుగుణ్యంగా జీవించలేదు కనుక ఖచ్చితంగా చనిపోతాడు. అది మనకు అర్థం అవ్వాల్సింది. అంచేత మీరు సాధనలు చేసేస్తున్నారు కనుక, సాయిబాబాను పూజించేస్తున్నారు కనుక, వెంకటేశ్వర స్వామిని పూజించేస్తున్నారు కనుక, మీరు ఏదో ధార్మికులు అనేది మాత్రము మీరు మర్చిపోవాలి. మీరు మర్చిపోవాలి. అంచేత ఎవడైనా పూజ చేస్తూ ఉంటే అది పూజ తప్పు అని వాడికి చెప్పావు అనుకో, నువ్వు గంగలో దిగావు, వాడిని గంగలో దింపావు. నువ్వెందుకు గంగలో దిగావంటే నువ్వు అదే చేస్తూ వాణ్ణి సవరించబోయావు. వాణ్ణి ఇందులో గంగలో ఎందుకు గంగలో దిగాడు వాడు? నువ్వు ఎవడో పెద్ద పరివ్రాజకుడు కనుక నువ్వేదో చెప్పేశావు, నువ్వు కరెక్ట్ కనుక, మరొకటి ఏం చేయాలి వాడు? ఏం చేయాలో చెప్పటం లేదు, నువ్వు ఏం చేయకూడదో చెప్తున్నావు. ఇంకా పరివ్రాజకుడు ఏం చెప్పాలి, ఏం చెయ్యాలో చెప్పాలి తప్ప ఏమి చేయకూడదో ఎప్పుడు చెప్పకూడదు. అది సాయి చాలా స్పష్టంగా చేసి చూపించాడు. ఎప్పుడు కూడా ఎవడిని ఏమి చెయ్యాలో చెప్పొద్దు అనేవాడు. ఆయన సాయి చరిత్ర చదువుతూ ఆ వైబ్రేషన్స్ డెవలప్ చేయడానికి ఆ సాయి చరిత్ర పారాయణ చదువుకోవాలి. ఈ లెక్చర్లన్నిటికంటే అద్భుతం సాయి చరిత్ర పారాయణ. ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ లో ఉంటే మీరు అలా మారగలిగితే, లేకపోతే సాయి ఉన్న చోటే దోమలు ఉన్నాయి, పేడ పురుగులు ఉండేవి, అవి అలాగే ఉన్నాయి. సాయి యొక్క కొలీగ్సే పాములు, కప్పలు, మేకలుగా పుట్టారు. కొలీగ్స్ అంటే ఏంటో తెలుసా? గురుభాయిలు. అంటే సాయి ఎవరి దగ్గర శిష్యరికం చేశాడో వాళ్ళ శిష్యులే. ఈక్వల్ గా స్టార్ట్ అయ్యారు వీళ్ళు. కప్పలు, పాములు, పురుగులు, దోమలు, బల్లులు అయ్యారు. అంచేత సాయి చరిత్ర పారాయణ మాత్రమే మీకు హెల్ప్ చేయదు. సాయి చరిత్ర పారాయణతో పాటు ఈ పరివ్రాజక మనోస్థితి కనుక ఉంటే ఎవరు మిమ్మల్ని సాయి అవ్వకుండా ఆపలేరు. మీరు ఆయన ఒకళ్ళే అయిపోతారు ఎప్పుడు ఆ మానసిక స్థితి ఉంటే. కానీ ఆ మానసిక స్థితి రావడానికి మొట్టమొదట ఉండవలసినటువంటి అనేక గుణాలలో అన్ని మొదటి గుణాలే వచ్చిన కూడా అది ఒకదానికంటే ఒకటి తక్కువ అని నేనేం చెప్పలేను. అంచేత మొట్టమొదట ఉండవలసినటువంటి గుణం ఏంటి అంటే ఇతరులకి మార్గదర్శనము చెయ్యవద్దు. ఎప్పుడు నువ్వు మార్గదర్శనం చేయగలవు? పరిణామక్రమంలో వాడి యొక్క రోల్ నీకు తెలిసి వాడు ఎక్కడికి వెళ్లాలో నీకు తెలిసినప్పుడు గైడెన్స్ ఇవ్వు. తప్పితే నువ్వు గైడెన్స్ గ్యారంటీగా తప్పుతుంది. దాన్నే బ్లైండ్ లీడింగ్ ది బ్లైండ్ అన్నాడు గుడ్డివాడు. గుడ్డివాడికి మార్గము చూపుట చూపించండి. దానికి ఉంది అభ్యంతరం ఏం లేదు, కానీ అది తప్పది కాదు. మేము చూపిస్తాము, పరివ్రాజకులు చూపించరు. మరి పరివ్రాజకులు ఏం చేయాలి? సాయి ఏం చేశాడో అది చేయండి. సాయి ఏం చేశాడో తెలియటానికి ముందు పారాయణ జరుగుతూ ఉండాలి. ఆయనే చెప్పాడు 108 సార్లైనా కనీసం గురు చరిత్రలు పారాయణ చేయండి అని. ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు అది. అది భారతదేశంలో మొదటి నుంచి ఉంది. అదేం కొత్తగా? రామాయణం ఎవరి చరిత్ర? రాముడి చరిత్ర. భాగవతం గురుచరిత్రలే అవి. కానీ అద్భుతమైనటువంటి గురుచరిత్రలు. ఇంచేత మానవ శరీరధారి యొక్క మొత్తము పరిణామక్రమములో ఎలా జీవించాలో, సూర్యవంశములో పుట్టినవాడు ఎలా జీవించాలో, సూర్యకిరణ విజ్ఞానము తెలిసినవాడు ఎలా జీవించాలో, దానికి ఆదర్శము రాముడు. ఆదర్శం అంటే ఏంటి? ఆ స్థితికి అవడు వెళ్ళలేడు. ఆదర్శం అంటే అది ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు ఆదర్శాన్ని పొందలేరు. ఆదర్శం వేపుకి వెళ్తూ 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 ఉంటారు. మర్యాద పురుషోత్తముడు. లిమిటేషన్స్ లో పర్ఫెక్షన్. మర్యాదలు అంటే లిమిటేషన్స్. ఇది మర్యాద కాదా అంటే అర్థం ఏంటి? లిమిట్స్ దాటేవని. కానీ వాడు లిమిటేషన్స్ పెట్టుకుంటాడు. హాయిగా ఉన్నాడు మనిషి, క్రికెట్ మ్యాచ్ ఆడతానన్నాడు. ఎప్పుడైతే నేను క్రికెట్ ఆడతాను అనగానో ఏమయ్యాడు వాడు? లిమిటేషన్స్ వచ్చేసాయి కదా. ఫీల్డ్ లోపల ఉండాలి, బంతి వెనకాతలు పరిగెట్టాలి. జార్జ్ బెన్నాషా లాంటి వాడు కూడా క్రికెట్ అంటే ఏమిటి అంటే 22 మూర్ఖులు, ఇద్దరు పరమమూర్ఖుల యొక్క కంట్రోల్లో ఆడుతూ ఉంటారట. లక్షలాది మంది మూర్ఖాగ్రేసర చక్రవర్తులు దాన్ని చూస్తూ ఉంటారు అన్నాడు. టీవీలు వచ్చాక ఆ మూర్ఖాగ్రేసర చక్రవర్తుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. అప్పుడు ఆయన అన్నది 22,000 అన్నాడు. ఇంకేనంటే జార్జ్ బెర్నార్డ్షా టైం ఇప్పుడు ఎన్సీసీ ఒకటే ఉండేది క్రికెట్ లో, ఇండియాకి అప్పుడు ఇంకా క్రికెట్ రాలే. అన్నా మనం ఆడతాం, అది ఆడొచ్చా ఆడకూడదా అని దాని గురించి నేను చెప్పటానే కానీ, ఏ క్షణంలో ఇంత అద్భుతమైనటువంటి కమెంట్ ఉన్న ఆటలో నువ్వు ఆడాలి అని నిర్ణయించుకున్నావా, ఏమైపోయావు నువ్వు? కానీ అది లీల. లీల అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా నువ్వు బయటికి రావచ్చు. నేను ఆడినని బయటకు వచ్చేయొచ్చుగా, ఎప్పుడనొచ్చు, నీ ఇష్టం. అది ఇంకోటి, ఇటు మర్యాదల యొక్క పరాకాష్ఠ. వీడు బయటికి రాడు, అది ఒక మానవ చరిత్ర, ఇది ఒక మానవ చరిత్ర. గురు చరిత్రల యొక్క మొత్తము పరమావధి ఈ రెండు పేర్లలోనూ ఉంటుంది, రాముడు కృష్ణుడు. ఆ పరమావధి చెప్పగలిగేటటువంటి చేతనత్వం రామకృష్ణ పరమహంస యొక్క చేతనత్వం. అంచేత మళ్లీ రామకృష్ణ పరమహంస వచ్చిన తర్వాతే ఈ పరివరాజక వృత్తి మళ్ళా ప్రపంచానికి అందివబడింది. అంతవరకు భారతదేశంలో పరివరాజకులు లేరు బుద్ధుడు తర్వాత, గుర్తు చేసుకోండి. బుద్ధావతారం తర్వాత ఈ జ్ఞానాన్ని అందజేయటానికి ప్రయత్నం ఎప్పుడైనా జరిగిందా? బుద్ధుడు పరివరాజకులు వెళ్లారు, శంకరాచార్య వారు ట్రై చేశారు పీఠాలు పెట్టి. అద్భుతమైనటువంటి శంకరాచార్య వారి పీఠాలున్నాయి. ఇప్పుడు పూజలు చేసేస్తూ ఉంటారు, ఏనుగులు అవి వెళ్తూ ఉంటాయి, కాళ్ళలో వెళ్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏదో శ్రీచక్ర పూజలు చేసేస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఏమని చెప్పుకుంటాం? జగద్గురువులు అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకేం అర్థం కాలే. అంచేత మళ్ళా రామకృష్ణ పరమహంస వస్తే తప్ప ఈ పరివరాజక మనోవృత్తి స్టార్ట్ కాలేదు. కానీ స్టార్ట్ అయింది కానీ క్లిక్ కాలే. మనం చేసేటటువంటి ప్రయత్నం అది. రామకృష్ణ పరమహంస యొక్క శరీరం గురించి నేను మాట్లాడటం లేదు. మీరు ఎప్పుడూ అది చాలా ప్రమాదం మనకు వచ్చేది. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద బాడీస్. శరీరాల గురించి మాట్లాడటం. రాముడు అనే చేతనత్వం ఉంది, కృష్ణుడు అనే చేతనత్వం ఉంది, రామకృష్ణ పరమహంస అనేటటువంటి చేతనత్వం ఉంది. రాముడు హంస అవుతే, కృష్ణుడు మహాహంస అవుతే, రామకృష్ణ పరమహంస. ఈ చేతనత్వాల గురించి నేను చెప్తున్నాను నేను మీకు. పరివ్రాజకుడికి వచ్చేటటువంటి మార్పులలో స్టేజెస్ ఇవి. ఇటు మర్యాదా పురుషోత్తముడు, ముందు వాడి లిమిటేషన్స్ వాడికి తెలియాలి. పరిణామక్రమములో వాడు ఎక్కడున్నాడో అక్కడే ఉండాలి. వెంకటస్వామి వెంకటస్వామిలాగే ప్రవర్తించాడు, సిద్ధిసాయి సిద్ధిసాయిలాగే ప్రవర్తించాడు. వాళ్ళ మర్యాదలు వాళ్ళు దాటలేదు. అవధూతలకు ఒక మర్యాద ఉంది, గడప దాటకూడదు, ఇళ్లలోకి రాకూడదు, చెట్టు కిందే ఉండాలి. 3 రోజుల కంటే ఎక్కువ ఒక చోట ఉండకూడదు. వాళ్ళు ఉన్న పాడుపడ్డ స్థలంలోనే ఉండాలి. వాళ్ళు సిద్ధిసాయి చరిత్రలో ఇవన్నీ కనిపిస్తాయి మీకు. మరి మనం, మీరు పరివరాజకుడు ఎవడు? ఆ స్థితి మీరు అర్థం చేసుకోండి. ఎంత గొప్ప స్థితి నేను మీకు అందించుతున్నానో, మీరు ఎంత దానికి వెనక్కి తగ్గుతున్నారో. కానీ ఆ తగ్గటంలో చాలా సహజం. అదే ఒక బరువైన పని ఎవడు చేస్తాడు అంటే ముందు ఎవడు రాడు. హనుమంతుడు రాలేదు ముందు, ఎందుకు రాడు? పని అంత కష్టం గనక. హనుమంతుడు ఒక రాముడి యొక్క దాసుడే, వీడేమవ్వాలి? పరివరాజకుడు రాముడికి, కృష్ణుడికి, రామకృష్ణుడికి. చేతనత్వాల గురించి చెప్తున్నాను ఇక్కడ. ఈ 3 చేతనత్వాలకి దాటినటువంటి స్థితి రావాలి. ఈ రాముడు కృష్ణుడు రామకృష్ణ పరమహంస అనేసరికల్లా మళ్లీ మనం కొన్ని మర్యాదలలో సీమితమైపోతాం. చేత పేర్లు మనకి ఒక వ్యక్తిని గుర్తు తెస్తాయి, ఒక చేతనత్వాన్ని గుర్తు తేవు మనకి. కానీ భగవద్గీత చేతనత్వ పరంగా చెప్పింది, క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు. పరివ్రాజకుడు ఈ స్థితికి వెళ్లాలి అని కోరుకుంటున్నాడు. ఏ స్థితికి? ఈ 3 స్థితుల్ని దాటిన స్థితి. అక్కడ పురుషోత్తముడితో ఆగితే పరివ్రాజకుడు ఎక్కడికి వెళ్తున్నాడు? బియాండ్ పురుషోత్తమ. పురుషోత్తముడు కంటే కూడా ఏదో ఉంది. 3-in-1. చేత ఆ పరివ్రాజక స్థితిని మీరు ఊహించుకుని ఆ పరివ్రాజక స్థితికి కావలసినటువంటి ఒకనొక విశేషమైనటువంటి మానసిక స్థితి ఉంది. ఆ మానసిక స్థితి రానంత వరకు కూడా పరివ్రాజకుల యొక్క ఈ అద్భుతమైనటువంటి ట్రిపుల్ స్టేట్స్ రావు. రాముడు, కృష్ణుడు, రామకృష్ణుడు, లేకపోతే చరుడు, అక్షరుడు, పురుషోత్తముడు. ఏమిటా మానసిక స్థితి? ఆ మానసిక స్థితికి పేరు ప్రేమ, లవ్. కానీ ఈ ప్రేమ అనేది మళ్లీ రంగద్దాలతో చూస్తాం మనం. ప్రేమని కూడా మనం ఖండించగలిగిన ఎంత అద్భుతమైనటువంటి మానవ మేధస్సు, మానవుడి చేతనత్వము అర్థించండి. అఖండంగా ఉండవలసినటువంటి ప్రేమను కూడా నువ్వు ఖండించగలిగావు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అన్నిటికంటే పెద్ద ప్రేమకి మీరు ఇంకో పేరు పెట్టారు, ద్వేషం. అది ప్రేమను మీరు గుర్తించలేకుండా ఉన్నారు. ఇంచేత మీకు చాలా ఇష్టమైన వాడిని మీరు తలుచుకోకపోవచ్చు కదా, కానీ మీరు ఎవరిని ద్వేషిస్తారో వాడిని తలుచుకోకుండా ఉండలేరు. నేను ద్వేషించిన వాడిని తలుచుకోకుండా ఉండగలుగుతున్నాను అంటే మీరు ద్వేషించటం లేదు అని అర్థం. అసంభవం. మీరు ద్వేషించే వాడిని గుర్తు చేసుకోకుండా ఉండలేరు. ఏదైనా ముందు వాడు గుర్తొస్తాడు. ఏంటి, వాడికి రాకూడదు, వీడికి వచ్చినా రాకపోయినా పర్వాలే. ఆలోచించండి, ఆ మానసిక స్థితి ఉందో లేదో. అది ప్రేమ యొక్క ఇంకో రూపమే. సౌత్ పోలు, నార్త్ పోలు రెండు కలిసి ఉంటాయి. చాలా దగ్గర దగ్గరగా ఉంటే ప్రేమ అంటాం, చాలా దూరంగా ఉంటే ద్వేషం అంటాం. కానీ చాలా దూరంగా ఉంటే మ్యాగ్నెట్ పవర్ పెరుగుతుంది, చాలా దగ్గరగా ఉంటే చిన్న మ్యాగ్నెట్, ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ద్వేషము, వాడు ప్రపంచంలో చనిపోయినా వాడి మీద ద్వేషం కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఆలోచించుకోండి, వాడు లేడు మనిషి అసలు ఎదురకుండా, వాడు రాడు, వాడితో సంబంధ బాంధవ్యాలు లేవు, అయినా వాడు ఎంత పవర్ఫుల్ గా మీ జీవితాన్ని కంట్రోల్ చేస్తాడు. అసలైన కర్షణ, ఆకర్షణ అది. పరివ్రాజకులు ఇది అర్థం చేసుకోవాలి ప్రేమతత్వాన్ని. అంచేత కబీర్ దాస్ ఒక మాట అంటాడు, నిందక నియరే రాఖీ. ఇంగ్లీష్ వచ్చనుకుంటావు కబీర్ దాస్ కి, నియరే అన్నాడు. నియర్ అంటే దగ్గర అనే అర్థం. మరి నిందక నియరే రాఖీ, రాఖీ అంటే ఉంచుకోండి. ఎవరిని దగ్గర ఉంచుకోమన్నాడు? నిందించేవాళ్ళని. ఇది అర్థమవుతే వాళ్ళనే దగ్గర ఉంచుకుంటావు. నువ్వు ప్రేమించే వాళ్ళనే కదా దగ్గర ఉంచుకుంటావు. మనకు అర్థం కాక వాళ్ళని దూరం చేసుకుంటాం. అంటే మనిషి చేయగలిగేది పరమత్యాగం. అదే రామకృష్ణ పరమహంస అందుకే పాపం చాలా ఆనందించి కన్ఫ్యూజ్ అయిపోయి ఎప్పుడు గాభాపడిన రామకృష్ణ గాభా పడిపోయాడు. ఎందుకంటే కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి ఆయన్ని పొగిడారు, మీరంత త్యాగిని నేను ఎక్కడా చూడలేదండి అని. ఈయన ఎంత సిగ్గుపడిపోయాడో మీరు ఊహించుకోలేరు అసలు. అందులో ఆయన ఆడవేషం చాలా బాగా వేసేవాడు రామకృష్ణ. ఈ టెస్ట్ ఎలా పెట్టారంటే, రామకృష్ణ పరమహంస చరిత్ర చదివితే, అప్పుడు బెంగాల్ అక్కడ ఆడవాళ్లు మగవాళ్లు దూరంగా ఉండటం అది ఉంటుంది కదా. ఈయన ఏం చేశాడు, ఆడవేషం వేసుకుని ఆడవాళ్లలో దూరిపోయాడు. ఎవరు గుర్తించలేకపోయారు. అంటే బాగా సిగ్గుపడగలడు అని చెప్పడానికి చెప్తున్నాను నేను అంతే. మరి ఆడవాళ్లే సిగ్గుపడాలనే రూల్ ఏం లేదు. వీళ్ళు వచ్చారు ఎవరు, బిజినెస్ పీపుల్ వచ్చి రామకృష్ణ పరమహంసని పొగట్టం మొదలెట్టారు. అంటే సిగ్గుపడ్డాడు, ఎలా సిగ్గుపడ్డాడో మీరు ఊహించడానికి చెప్పాను ఇదంతా కూడా. ఎందుకు సిగ్గుపడ్డాడు? నన్ను త్యాగి అంటారు ఏంటయ్య బాబు, అసలైన త్యాగులు మీరు. రాళ్ళు రప్పలు ఏరుకుంటూ కూర్చున్నారు, మాణిక్యాలున్నాయి, రత్నాలున్నాయి, అనంతమైనటువంటి చేతనత్వం ఉంది, అద్భుతమైనటువంటి జీవిత గమ్యాలున్నాయి. బాబు అది పట్టుకోండారా అంటే వద్దులేండి, చిన్న ఉద్యోగం ఇచ్చేయండి, చిన్న పాపని ఇచ్చేయండి, లేకపోతే చిన్న ఇచ్చేయండి చాలు నాకు. ఎవరు త్యాగులు? మనం. అంచేత మీరు త్యాగమూర్తులుగా ప్రసిద్ధి చెందాలి అంటే ఈ దారికి రాకండి. పరివరాజకుల యొక్క దారికి వచ్చారు మీరు పరమ స్వార్థపరులు. అద్భుతమైనటువంటి శక్తి పొందటానికి ఇవి వదులుకుంటూ ఉంటే మీరు త్యాగమూర్తులు అనే భ్రమలో మీరు జీవించబాకండి. త్యాగం ఏం చేయటం లేదు మనం, కానీ సాహసం చూపించలేకపోతున్నాం, ధైర్యం చేయలేకపోతున్నాం ఆ విధంగా జీవించటానికి. అందుకని భగవద్గీతలో అభయం ఫస్ట్ పిరికితనం ఉండకూడదు పరివ్రాజకులకి. వాడు ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే, ఒక సిద్ధాంతాన్ని పరిపూర్ణమైనటువంటి అవగాహన చేసుకుంటే ఇంకా దాన్ని ప్రాక్టీస్ లో పెట్టేయాలి వాడు. కానీ మొట్టమొదట ఏ దృష్టితో చూడాలి? ప్రేమ అనేది వీడిలో ఉండాలి. ప్రేమ రాహిత్య స్థితి వల్ల అన్ని ధర్మాలు ఫెయిల్ అవుతున్నాయి. ఏ ధర్మమైనా ఫెయిల్ అయ్యేది అదే. ప్రతి ధర్మము, ధర్మము అన్నది కరెక్షన్ చేసుకుందాం మనం, మతము అనాలి. ప్రతి మతము ఏమని చెప్తోంది? ప్రేమించటం నేర్చుకోని. కానీ ప్రేమించటం నేర్చుకోవటం మతము కాదు, ధర్మము కాదు. ధర్మాచరణకి కావలసినటువంటి మొదటి మెట్టు ధర్మం కాదు అది. ప్రేమ ధర్మం కాదు. ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలి. కానీ డబ్బుంటే వస్తువులు ఉంటాయా? ఉండకపోవచ్చు. ఏదో సినిమాలో చూపిస్తాడు వాడు, కోడిని అక్కడ వేలాడదీస్తాడు, నేను పక్కన పెడతాడు, ఇలా చూపించుకుంటూ ఉంటాడు. మనం అదే చేస్తున్నాం, చేయకండి అలాగా. ఆ దృష్టికోణము రావటం పరివ్రాజక వృత్తి. కానీ ఆ దృష్టికోణం మీరు కరెక్ట్ గా రావాలి అంటే ప్రేమ మీలో బాగా సెటిల్ కావాలి ముందు. ఎప్పుడు మీరు కళ్ళు తెరిచినా, ఎప్పుడు మీరు ఇతరులతో మాట్లాడినా, ఎప్పుడు ఏ పని చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ఆఖరికి యుద్ధం చేసినా, ఇంకో వ్యక్తిని చంపినా, వెనకాతల బ్యాక్గ్రౌండ్ ప్రేమ ఉండాలి. కాలు తీసేయాలి తల్లి. డాక్టర్ చెప్తాడు కాలు తీసేయాలమ్మా, కానీ మరి నీ పర్మిషన్ లేకుండా నేను కాలు తీయలేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళాక ఈ చర్చలు జరుగుతాయి. అప్పుడు తల్లి ఏం చెప్తుంది? కాలు తీసేయమంటుందా తీయొద్దంటుందా? కోపం వచ్చినప్పుడు కూడా కాళ్ళు తీసేస్తాం మనం. అసలు కోరుకుంటాం, తీయలేము అది వేరే విషయం. మనం కోరుకునేది అలాంటిది. అది దేంతో కోరుకుందాం? ఇది ప్రేమతో. అంచేత మీరు ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఏ భావంతో చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అదే పని చేస్తూ ఉండొచ్చు మీరు, కాలు తీసేయటం అనే పనే చేస్తూ ఉండొచ్చు. కానీ అవి ద్వేషమైనటువంటి మనోవృత్తితో చేయొచ్చు, ప్రేమతో చేయొచ్చు. అది ఎవరికి తెలుస్తుంది? అది బయట వాళ్ళకి ఏం తెలియదు, లోపల ఉన్నటువంటి నీకు తెలియాలి. అది ప్రేమ మీలో వచ్చి అందుకే మేము అలా చేస్తున్నామండి. మేము ఏదో కోపం అది తెచ్చుకుంటూ ఉంటే వచ్చినే ఉంది, వాళ్ళని ఉద్ధరించడానికి తెస్తున్నాం. కానీ అసలు మాకు కోపం లేదు, మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. ఇంచేత ఆ ప్రేమ వేరు. అసలు ఆ ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి దగ్గర అంగులే మాలుడు వచ్చినా మారిపోతాడు. ఆవు సింహం ఒకే చోట, ఆ ప్రేమతత్వం అది. అది జరిగితే మీరు ఆ మాట అనొచ్చు. కానీ ఇంకోళ్ళని ఉద్ధరించడానికి దయచేసి మీరు ఇది కారణంగా పెట్టుకుని చెయ్యొద్దు. వాళ్ళని మరి మా పిల్లలకి నేను చదువు చెప్పకపోతే ఎట్టా, వాడిని కొట్టకపోతే ఎట్టా, వాడిని దారిలో పెట్టకపోతే. నీకు ముందు నీ జీవిత గమ్యం తెలిస్తే పిల్లల్ని తర్వాత ఉద్ధరిద్దాం మనం. అర్థమవుతుంది కదా? అంచేత పరివ్రాజక మనస్థితి ఏమిటి అంటే, ప్రేమమయమైనటువంటి భావనలతో సూర్యకిరణ విజ్ఞానాన్ని నేర్చుకుంటే ఎప్పుడు ఏం చేయాలో అవి మీకు అర్థమవుతాయి. దానికి మీరు పరిణామక్రమం అని పేరు పెట్టుకోండి, గురు పరంపర అని పేరు పెట్టుకోండి, చేతనత్వ విజ్ఞానం అని పేరు పెట్టుకోండి, హంస, మహాహంస, పరమహంస అని పేరు పెట్టుకోండి, రామ, కృష్ణ, రామకృష్ణ పరమహంస అనే పేరు పెట్టుకోండి, సిద్ధి సాయి చరిత్రలో జరిగేటటువంటి సంఘటనల పేరు పెట్టుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది లేకుండా మీరు ఏది చేసినా, ఎంత గొప్ప పని చేసినా ఉండదు దానికి విలువ. పరివ్రాజకులకి మాత్రమే ఇది, మిగతా వాళ్ళకి విలువ ఉంటుంది అది వేరే విషయం. చేత ఈ పరివ్రాజక మనోవృత్తిలో ఇదివరకు చెప్పినవంతా ఒకటి, ఇప్పుడు చెప్పినది అసలు ప్రాబబ్లీ ద బేసిస్ ప్రేమ. కానీ ప్రేమ ద్వేషము రెండు ఒకటే. అంచేత తల్లి కూతురు ప్రేమ కంటే అత్త కోడళ్ల ప్రేమ చాలా ఎక్కువ. మాటలు మనం చాలా కరెక్ట్ గానే మాట్లాడతాం, అర్థం చేసుకోం. తల్లి మదర్, అత్త ఇంగ్లీష్ ఏమంటాం, లా ప్రకారం మదర్, విచ్ ఇస్ మోర్ పవర్ఫుల్. అయినా విధంగా ద్వేషం. అంచేత ద్వేషమే ప్రేమ యొక్క ఏ రూపం అమ్మారు అది, మీ ఇష్టం దాన్ని ఏ రూపం అంటారో, కానీ తప్పు రూపం. ప్రకృతి నియమానుసారంగా మదర్ ఆమె అత్త, ప్రకృతి నియమానుసారంగా ఫాదర్ ఎవరు, ఫాదర్ ఇల్లా. అంతేత కొడుకు ఎవరు మాట వింటాడు, మదర్ ఇల్లా ఫాదర్ ఇల్లా మాట వింటే మరి మీకు కోపం వచ్చేస్తుంది. మీకు కోపం వచ్చినా రాకపోయినా జరగాల్సింది, అదే నేచర్ ఇస్. మనం ఏమి చేయలేము, ఇది అర్థమైపోతే మీకు గొడవలు ఉండవు. మీరు మీ ఫాదర్ ఇల్లా మదర్ ఇల్లా మాట వినండి, వాడు వాడి ఫాదర్ ఇల్లా మదర్ ఇల్లా మాట వింటారు, అసలు గొడవలే లేవు. ఇది ప్రేమతత్వం గురించి చెప్తున్నాను నేను, అది మనం మర్చిపోకండి. మీరు బ్రదర్ ఇల్లా కూడా అంతేగా, అసలు హిందీలో ఒక సామెత ఉంది, అది సారా జహా ఏక్ తరఫ్ జోరు కా భాయి ఏక్ తరఫ్. ప్రపంచం అంతా ఒకవేపుట, భార్య తమ్ముడు ఒకవేపుట. అంతేనా, ఇవంతా ప్రాకృతికమైనటువంటి సత్యాలు, దాన్ని మీరు ఛేదించలేరు, యాక్సెప్ట్ చేయాలి. మనం ముళ్ళు గులాబీగా ఉంటుంది, గులాబీతో పాటు ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు కూడా మీరు స్వీకరించాల్సిందే. నాకు ముళ్ళక్కర్లేదు, గులాబీయే కావాలి. లూథర్ బర్బంక్ అనేటటువంటి వాడు అది చేశాడు. ప్రతిరోజు దానికి నీళ్లు పోస్తూ నేనున్నాను నీకు, నీ రక్షణ కొరకు, నీకు ముళ్ళెందుకమ్మా అని ప్రార్థన చేసేవట. ముళ్ళు లేని గులాబీ చెట్టు పుట్టించగలిగాడు ప్రేమతో. వివేకానంద దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, నేను ఎందుకయ్యా లెక్చర్ ఇవ్వటం, నిజమైన ప్రేమ నువ్వు చూపించావు. అంటే ఋషులు ఎక్కడుంటే అక్కడ ఆవులు సింహాలు కలిసి ఉంటాయని కదా. కాస్త బయటికి వెళ్లారనుకోండి మన మొదలు. అందుకే అక్కడ ఏం చెప్తాడు, తత్ సన్నిధో వైరత్యాగ. పతంజలి యోగ సూత్రాల్లో పాపం ఫార్ములాస్ కరెక్ట్ గానే ఇస్తారు వాళ్ళు. అతని సన్నిధిలో వైరాలు ఉండవు, కానీ సన్నిధి దాటేవనుకో మన వైరాలు వచ్చేస్తాయి. సన్నిధి మనసులో ఉండేది తప్ప బయట ఉండేది కాదు. అంచేత అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వం రావాలి అని వాళ్ళ సన్నిధిలో ఉంటే తప్ప, మన కోరికలు తీరాలి అనేటటువంటిది ఉంటే పరివ్రాజక మనోవృత్తి మాత్రం అది కాదు. దీన్ని గుర్తుంచుకోండి. ఇంకొక ఇవాళ చెప్పింది అర్థమైంది కదా, ఆ ప్రేమతత్వాన్ని మననం చేసుకోండి కళ్ళు మూసుకుని. ఆ ప్రేమ పూర్ణమైనటువంటి హృదయస్థితి ఉంటే ఎదుటివాడిలో దోషాలు కనిపించవు, ఎదుటివాడని సరిదిద్దాం. నా పిల్లవాడు ఎప్పుడు ఏది చేసినా కరెక్టే, వాడిని సరిదిద్దాం మనం. ప్రేమ ఉంటే, మోహం ఉంటే, ఆ మోహపూర్ణమైనటువంటి స్థితి సృష్టి మొత్తం మీద కనుక మీరు తీసుకురాగలిగితే మీరు సవరించేది ఎవరిని సవరించంగా? ప్రేమించేవాడికి అనుగుణ్యంగా మీరు చేస్తారు తప్ప ప్రేమించేవాడు మీరు చెప్పినట్టు వినాలి అని అడగరు. మీరు వాడికి ఏది ఇష్టం అయితే అది చేస్తాం మనం కదా. మరి ప్రేమ ఉంటే మీరు ఎలా ఉండాలి అది అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితి అలవాటు చేసుకోండి. వాళ్ళు అసహించుకున్నా, చీపో అన్నా, ఎవరినోతే ప్రేమిస్తాం, ఏం చేస్తాం, వాళ్ళ దగ్గరే ఉండటానికి ట్రై చేస్తాం కదా. వాడు పొమ్మన్నాడని పోడు, పోయాడంటే అర్థం ఏంటనమాట, తీవ్రమైన ప్రేమ లేదు. ఆ ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆ మానసిక స్థితి నిరంతరం ఉంచుకుంటూ మీ జీవిత యాత్ర మామూలుగా చేస్తూ ఉండాలి. పరిస్థితులు ఎలాగ డిక్టేట్ చేస్తే అలాగే చేస్తా అని చెప్పి మీరు గబుక్కుని ప్రేమించటం మొదలెట్టిస్తే చాలా కష్టాలు వస్తాయి. చేత బాహ్య జగత్తులో ఈ ప్రేమ లోపలే ఉండాలి, బయట ఏం చెప్పకోక్కర్లేదు. మీ పని మనిషి మీద ప్రేమ వచ్చేసింది అనుకోండి, మీకు ఇంకా మీ పనులు ఏం చేయరు, మీరు పని మనిషికి పని మనిషి అవుతారు. మరి అలా జరగకూడదు. ఏ రోలు ఆ రోలు కరెక్ట్ గా ప్లే చేస్తూ ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోమంటున్నాను, కానీ ప్రేమించమంటాను లేదు. నేను ప్రేమించడం మళ్ళా మోహంలోకి దిగుతుంది. ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ బాగా మళ్లీ 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 అర్థం చేసుకుంటూ ఆ ప్రేమ తత్వాన్ని పూర్తిగా హృదయంలోకి దింపుకోలేకపోతే ప్రతి ఆధ్యాత్మిక లెక్చర్ వేస్టే. ఆ ప్రేమించగలిగినప్పుడు ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ ఎప్పుడు మీకు కనిపిస్తుంది, మీరు కరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకున్నారు ప్రేమను, ప్రేమమయ జీవితం మీరు గడపగలిగారు అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ నిజంగా మీకు ఎవరి మీద ద్వేషము కలగదు. ప్రహ్లాదుడు ఉన్నాడు, ఆ ఆహ్లాదపూర్ణమైనటువంటి మానసిక స్థితి. తండ్రి మీద ఎప్పుడు కోపం రాలే, ఎందుకు నన్ను ఇలా నువ్వు చావగొడుతున్నావు, తప్పు కదా అనలే. ఏం కోరుకుంటున్నాడు, తండ్రికి కూడా ఈ ప్రేమ రావాలి. ఆ విష్ణువు యొక్క ప్రేమతత్వము తండ్రికి కూడా అర్థం అవ్వాలని కోరుకున్నాడు తప్ప తండ్రి నుంచి తను పారిపోలేదు, తండ్రి దూరం చేసుకోవడానికి ట్రై చేశాడు. ఆ మానసిక స్థితి మీరు గుర్తుంచుకోండి, ద్వేషించకండి ఎవరిని. ముందు మానసిక స్థితిని మార్చుకోండి, మీరు మళ్లీ మళ్లీ దాన్ని గుర్తు చేసుకోండి. ఆ ప్రేమ యొక్క పరాకాష్ఠ చెందినటువంటి వ్యక్తుల్ని కనుక మనం గుర్తు చేసుకుంటే ఆ ప్రేమ గుర్తొస్తుంది. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సిద్ధి సాయి, సివివి, బ్లావెట్స్కి, వాళ్ల జీవితాలలో ఈ ప్రేమమయ సంఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో గుర్తు చేసుకుని అది మన జీవితాలకి ఆదర్శం అవ్వాలి. ప్రాక్టికల్ అప్లికేషన్ చెప్తారు వాళ్ళు ఎలా జీవించాలో. మీరు ఎలా జీవిస్తాం, ఆ మానసిక స్థితి యొక్క బాహ్య అభివ్యక్తి ఎలా ఉంటుంది అంటే, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః నిర్ధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి.